దత్తాత్రేయ సద్గురువుని భక్తితో శ్రేవించి ఇంద్రాది దేవతలు తిరిగి స్వర్గ సామ్రాజ్యాన్ని సంపాదించగలిగారు. గర్గుడనేటటువంటి ఒక పురోహితుడు, మంత్రి కూడా ఆయన మహాత్ముడు కార్తవీర్యార్జునుడికి ఈ చరిత్రంతా వివరించి, ఓ కృతవీర్యపుత్ర, నీవు నా శరీరం దుర్బలము గనుక రాజ్యపాలన చేయటానికి నేను పనికిరాను, తపస్సు చేసుకుంటానన్నావు. నువ్వు తపస్సు చేసినంత మాత్రం చేత తపస్సు సిద్ధిస్తుంది అనే నమ్మకం లేదు. తపస్సు చేయటానికి చాలా అర్హతలు కావాలి. ఏకాగ్ర చిత్తత కావాలి, వైరాగ్యం కావాలి. మళ్ళీ వైరాగ్యం కూడా తాత్కాలిక వైరాగ్యం కాకూడదు. ఒక్కొక్కప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా, శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు చి ఇక అన్నీ విడిచిపెట్టి తీర్థయాత్రలు చేద్దాం, లేక తపస్సు చేసుకుందాం, సంసారం వదిలిపెడదాం అనిపిస్తుంది. ఏది ఈ తాత్కాలికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లక్షణం వస్తుంది. మళ్ళీ రేపొద్దున ఆరోగ్యం వచ్చినప్పుడు, లేక ఇంకేదైనా భోగం ఎదురుగుండా కనబడినప్పుడు అప్పుడు ఈ వైరాగ్యం కాస్త వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు శరీరం బలహీనం కనుక, చేతుల్లో సత్తువ లేదు కనుక వైరాగ్యం వచ్చింది. నీకు నిజంగా రేపొద్దున చేతులకి సత్తు వస్తేను అప్పుడు ఈ వైరాగ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి తాత్కాలికోత్రేకంతో వైరాగ్యంతో నీవు తపస్సు చేయడానికి అడవికి వెళ్ళడం దండగా, వెళ్ళినా నీకు తపస్సిద్ధి రావడం కష్టం. తపస్సిద్ధి అంటే అంత తేలికేం కాదు. తపస్సు చేయడానికి ఎన్నో నియమాలు కావాలి, నిష్టలు కావాలి, దీక్షలు కావాలి. అటువంటి దీక్షలు ఏమీ లేకుండానే తపస్సు చేయటం వల్ల వచ్చే ఫలితం నీవు పొందొచ్చు. దానికి ఒక సులభోపాయం మన దత్తాత్రేయుడే. నీవు విన్నావు కదా ఇంద్రాది దేవతలు ఎంత సులభంగా జంభాసురుణ్ణి వధించారో, అలాగే నువ్వు కూడా రోగములనే శత్రువులను, రోగములనే రాక్షసుల్ని ఆయన అనుగ్రహంతో జయించవచ్చు. ఆయన కటాక్షం ఉంటే శక్తులు వస్తాయి, ఆయన అనుగ్రహం ఉంటే తపస్సు చేయకుండానే తప ఫలితం పొందొచ్చు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించు. ఆ పుణ్యాత్ముడు కరుణామూర్తి పరీక్షించేటప్పుడేమో కఠినంగా పరీక్షిస్తాట, పరీక్ష అయ్యాక మాత్రం సులభంగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడం మొదలు పెడితే ఆయన వలె అనుగ్రహించేవాళ్ళు ఉండరు. అనగా ఈయన సంతోషపడి, ఇలా ఉండాలి మంత్రి అంటే, ఈ రీతిలో ఉండాలి పురోహితుడంటే, సరైన మార్గాన్ని నిర్దేశించి గురువు శిష్యుణ్ణి దారిలో పెట్టి ఉత్తమ గురువు దగ్గరికి పంపుతాడు. గురువులు ఏం చేస్తారు? తాము బోధించవలసినవన్నీ బోధించాక తమకంటే ఉన్నతుడైన మరో గురువు దగ్గరికి పంపుతారు. నీవు చిన్నప్పుడు నాకు పాఠం చెప్పిన గురువువి, ఇప్పుడు మరొక గొప్ప గురువు దగ్గరికి పంపుతున్నావు. నీ గురు రుణం తీర్చుకోలేనని నమస్కరించి కార్తవీర్యుడు గర్గుడు చెప్పినట్లుగానే దత్తాత్రేయ నివాసానికి వెళ్ళాడు. అది భయంకర శ్మశానం. దారి పొడుగుత కాంతార మార్గం, అరణ్య మార్గం, అనేక కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదుర్కొని మొత్తం మీద సహ్యపర్వతానికి వెళ్ళగలిగాడు. ఆయన ఎన్నో సహిస్తే సహ్యపర్వతం చేరాడు. ఆ సమయంలో శ్మశానంలో ఇది వరకు ఇంద్రుడికి కనిపించిన దానికంటే కూడా భయంకరమైన రూపంతో కనిపించాడు దత్తాత్రేయుడు. ఇంద్రుడంటే దేవత కాబట్టి శ్మశానం అంటే భయం ఉండదు. ఈ వచ్చినవాడు మనిషి కాబట్టి శ్మశానం అంటే భీతి పొందవచ్చు. ఆ శ్మశానం వికృతంగా కనపడితే, జుగుప్సాకరంగా కనపడితే, భయంకరంగా కనపడితే ఇంకా భయం చెందవచ్చు. అందుకని చాలా భీతి కొలిపే వాతావరణాన్ని అక్కడ కల్పించాడు దత్తాత్రేయుడు తన మహామహిమతో. ఈయన వచ్చే సమయానికి శ్మశానం అంత భయదంగా ఉందన్నమాట. శవాలు కాలుతున్నాయి, చిత్తులు పేలిపోతున్నాయి, పెటిల్ పెటిల్ అనే శబ్దాలతో కపాలాలు ఎగిరిపోతున్నాయి, ఎముకలు లేచిపోతున్నాయి, ఎంతంత నిప్పురవ్వలు కాలిపోతున్న కష్టాల నుంచి పైకి లేచి కింద పడుతున్నాయి. ఈ నిప్పురవ్వలు లేచిపోతున్నప్పుడు, ఈ కట్టెలు కాలిపోతున్నప్పుడు, లోపల కాలిపోతున్న శవాల్లో ఉన్న మాంసం ముద్దలు ఎముకలు పైకి కిందకి కదులుతూ ఉన్నాయి. అది చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిన్నటిదాకా ఆ శరీరం మనతో మాట్లాడింది, లేదా కాసేపటి క్రితం వరకు ఆ శరీరంతో మనం ఎన్నో రకాలుగా ముచ్చట్లాడాం, ఇప్పుడు ఆ శరీరం కట్టెల్లో కాలిపోతుంది. అటువంటి శరీరం ముద్దలైపోయి ఎముకలు బయటకు వస్తూ ఉంటే మనిషికి ఎంత బాధగా ఉంటుంది ఆ శరీరాన్ని చూస్తున్నప్పుడు. లేదా జుగుప్స కలగచ్చు, లేదా ఆవేదన కలగచ్చు, అయ్యో జీవితం ఇంతే కదా అనిపిస్తుంది. అటువంటి అపూర్వ దృశ్యాన్ని కార్తవీర్యార్జునుడు శ్మశానంలో చూశాడు. సృష్టి యొక్క రహస్యం ఇదే కదా. ఎన్నాళ్ళు బ్రతికినా చివరి సామ్రాజ్యం ఇదే కదా. ఈ విషయం లోకానికి చాటటం కోసమే ఈ దత్తప్రభు శ్మశానంలో మకాం పెట్టాడు. జీవి చిట్ట చివరికి విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రదేశానికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్లాటలు ఉండవు, భేదాలు ఉండవు, నేను నా ఇల్లు నా డబ్బు అనే వాంఛ ఉండదు. ఉన్నంతకాలం ఎంతో అల్లాడతాం, పోయిన తర్వాత ఏమీ ఉండదు. అందుకే ఇది పవిత్ర ప్రదేశం, రుద్రుడికి నివాసమైన స్థలం, గురువులు జ్ఞానోపదేశం చేయడానికి పనికొచ్చే స్థలం, నిజంగా నిష్ఠతో తపస్సు చేయడానికి అన్ని రకాల పరీక్షలు పెట్టే స్థలం అనుకుంటూ కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చి దత్తాత్రేయుడిని చూచి పాదాల మీద పడ్డాడు, నమస్కరించాడు. ఆయన ఏం చేశాడట, పక్కన కట్టె ఉంది, ఆ కట్టెతోటి సరిగ్గా మాడు మీద కొట్టాడు. అది మామూలు కట్టె కాదు, కాలుతున్న కట్టె, మండుతున్న కట్టె, ఎర్రని నిప్పులు కక్కుతున్న కట్టె, అలా కాలుతున్న కట్టెతో నెత్తి మీద టింగ్ అని కొట్టాడు. ఇంద్రుణ్ణి ఎముకతో కొట్టాడు, ఈయన్ని కాలే కొరకంచుతో కొట్టాడు. పై జుట్టంతా కాలిపోయింది, మచ్చబడిపోయింది, భయంకరమైన వేదన వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే మాడు మీద ఉన్న చర్మం ఊడిపోయిందిట. అయినా ఆయన ఏం బాధపడకుండా, పుట్టినప్పటి నుంచి రోగాలతో పుట్టాను, చేతులు బాధగా ఉన్నాయి, చేతులు సక్రమంగా పనిచేయటం లేదు, నా చేతితో కనీసం అన్నం కూడా తినలేను, ఓపిక లేదు. ఇటువంటి నాకు ఈ మాడు ఉంటేనే లేకపోతేనే పూర్తిగా మాడు పెంకులు ఎవగొట్టాయి, ఇంకో నాలుగు కట్టెలతో కొట్టు, కొట్టినా తిట్టినా నేను నిన్ను వదలను అని ఆ తల పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టాడు. ఆయన చిరునవ్వు నవ్వి చేత్తో అలా నిమిరట్ట నెమరగానే మళ్ళీ మాడు యథాప్రకారంగా అయిపోయింది. ఒరే నా దగ్గర ఉండడం కష్టం రా, నాకు చేపలంటే ఇష్టం, పెడతావా అంటే పెడతానండి అన్నట్ట. అలాగే నానాయాత్రబడి ఈ ఓపిక లేని చేతులతోటే పక్కనున్న చెరువులో చేపలు పట్టుకొచ్చేవాడు, ఆ చేపల కాష్టంలో కాల్చేవాడు. ఈ విధంగా ఆయన ముందు ఏం చేసేవాట, మత్స్య చేపలు పెట్టేవాడు. ఒక్కొక్కప్పుడు ఆయన శవమాంసం పెట్టనివట, శవమాంసం కూడా పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఆయన మద్యం అంటే మద్యం పట్టుకొచ్చాడు, కాళ్ళు నొక్కేవాడు. కాళ్ళు నొక్కేటప్పుడు ఈయన చేతులు వణికేవి కొంచెం కొంచెం. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు పెన్నతో రాసేటప్పుడు చేతులు ఎలా వణుకుతాయో అలా పాప ఆయన చేతులు వణుకుతూ ఉండేవి, అయినా సరే కాళ్ళు నొక్కేవాట. ఈ విధంగా ఎంతో ఒక సేవ ఒక సంవత్సర కాలం పాటు చేశాడు. ఒక సంవత్సర కాలం పాటు దత్తగురువుని చిత్తం ఆయత్తం చేసి, భక్తి ఆయత్తం చేసి సేవ చేశాడు. గురువుగారు ఒక్కొక్కసారి కొట్టేవాడు, విసుక్కునేవాడు. గురువులు విసుక్కుంటారండో, ఏ బుర్రలేదా అంటాడు ఒక్కొక్కసారి గురువుగారు. అప్పుడు ఏ నాకు బుర్రలేదంటావా, నీకే బుర్రలేదు అని మనం తిట్టకూడదు గురువుగారిని. గురువుగారు బుర్రలేదంటే నిజమేనండి, నాకు బుర్ర ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తానండి అనాలి. నాకు బుర్రలేకే బుర్ర తెచ్చుకోవడానికి వచ్చానని చెప్పాలి. గురువుగారు ఏం చెప్పినా ఎదురు చెప్పకూడదు, ఎందుకంటే అది పరీక్ష కదా. గురువుల చేత ఎంత ఎక్కువ చివాట్లు తింటే అంత లాభం తెలుసిన మీకు. గురువులు చివాట్లు పెట్టే కొద్దీ మన పాపాలు పోతాయని అర్థం. గురువుగారు విసుక్కున్నారంటే కసుక్కున్నారంటే మనకి యోగం ఇస్తున్నారని అర్థం. ఎల్లవేళలో గురువుగారు పొగడటం కూడా మంచిది కాదు. కాకపోతే కలియుగంలో పొగడకపోతే శిష్యులు ఎక్కడ ఏడుస్తారో అని అప్పుడప్పుడు గురువులను పొగడాల్సి వస్తుంది. కానీ నిజానికి గురువులు అనేవాళ్ళు శిష్యుల్ని దారిలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు కొంచెం సున్నితంగా మందలించాలి. కొంతమంది ఉంటారు వాళ్ళకి సున్నితంగా చెప్పి అర్థం కాదు, కాబట్టి వాళ్ళు ఇలాగ కర్రతో కొట్టాలి, గంటతో కొట్టాలి, గరిటతో బాధాలి. ఇలా ఎన్ని బాధలు అన్నీ బాధాడు ఆయన. ఒకనాడు ఆయన దగ్గరికి పిలిచి కార్తవీర్యార్జునుడిని, ఒరే పుర్రెలతోటి పొయ్యి ఏర్పాటు చేయరా అన్నట్ట. ఆయన మూడు పుర్రెలు త్రికోణాకారంలో పొయ్యి కింద ఏర్పాటు చేశాడు, దాని మీద నీ చేతులు పెట్టరన్నట్ట. ఆ పుర్రెలు మూడు ఒక త్రికోణాకారపు పొయ్యి కింద ఏర్పాటు చేశాక ఆ పైన ఈ సొట్ట చేతులు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ చేతులు కింద కట్టెలు పెట్టి నిప్పెట్టి కాలి చేశాడు. చేతులు కొంచెం తొక్క ఊడిపోయి కొంచెం కొంచెం కాలి మాంసం అవుతోంది, ఉడుకుతోంది, కాలిపోతుంది చెయ్యి. ఆయన ఏం బాధపడకుండా దత్తా దత్తా అంట మొదలెట్టాట. ఓ పర్వాలేదు, చేతులు కలిసినా తట్టుకుంటున్నావు అని ఆ చేతుల్ని ప్రేమగా నిమిరాడు. మళ్ళీ చేతులు యథాప్రకారంగా ఆ కాలిన మచ్చలు కూడా పోయి పూర్తిగా మాంసంతో తయారయ్యాయి. తర్వాత ఒకరోజు ఏం చేశాడు, తానే అన్నం వండాడు పుర్రెల మీద. ఒక పెద్ద పుర్రెలో నీళ్లు పోసి అందులో బియ్యం పోసి ఎసట్లో బియ్యం ఎలా అయితే ఉడుకుతుందో అలా ఉడకబెట్టి ఆ వేడివేడన్నం మొహం మీద పోశాడు. మొహం కాలిపోయింది, అయినా సరే ఆయన నువ్వే దిక్కన్నాడు. మళ్ళీ ముఖం యథాప్రకారంగా తయారు చేశాడు ఆయన. ఈ విధంగా ఆయన ఒక సంవత్సర కాలం పాటు చేతులు విరగ్గొట్టినా, కాల్చినా, ముఖం కాల్చినా, తిట్టినా, వస్తువు అడిగినా అన్నీ ఇస్తూ చాలా భక్తితో సేవించాడు. శిష్యుణ్ణి వదిలించుకోవడానికి గురువులు అప్పుడప్పుడు ఏం చేస్తారనమాట, వీడు వదులుతాడా లేదా అని అనుగ్రహించడానికి ఈ వస్తువు తెచ్చిపెట్టి అంటారు. అజ్ఞాన శిష్యులైతే అమ్మో గురువుగారు మనల్ని పంచి అడిగాడు, సంచి అడిగాడు, లేకపోతే ఇంకోటి అడిగాడు అని దెబ్బకి మళ్ళీ రెండో రోజు కనపడరు. విజ్ఞానులైనటువంటి శిష్యులు నువ్వు ఏమడిగినా ఇస్తామంటారు. పరమయోగి అయిపోయాడు కార్తవీర్యార్జునుడు గనక గురువుగారు ఏమడిగితే అది. అరే చేపలు పీతలు కప్పలు కూడా కాల్చి ఇచ్చాడు కదా, మరి మాంసం కూడా ఇచ్చాడా లేదా, మద్యం ఇచ్చాడా లేదా, కొట్టినా తిట్టినా పడ్డా లేదా, కాల్చినా సరే ఇది నాకు వరం అన్నాడా లేదా, అలా పరీక్షలో విజయం సాధించాడు. సంవత్సర కాలం పూర్తయ్యింది. ఒకరోజు ఏం చేశాట, ఈ దత్తాత్రేయుల వారు ఆయన దగ్గరికి పిలిచాడు. కార్తవీర్యార్జున సంవత్సర కాలం నుంచి విసుక్కోకుండా కసుక్కోకుండా నేను ఏం చేసినా తట్టుకుంటున్నావు, నా పరీక్షలలో నెగ్గుతున్నావు, ఇంతకీ నీకేం కావాలంటే నాకేం కావాలి నీ అనుగ్రహం అన్నట్టు ఆయన. ఓహో అలాగా, నా దగ్గర ఒకే ఒక అనుగ్రహం, ఇలారా అని పిలిచి నీ చేతులు ఇలా పెట్టన్నాడు. అలా పెట్టగానే తాను వెనక్కి తిరిగి అపానము నుండి ఒక భయంకరమైన అగ్నిని సృష్టించాడు. ఎప్పుడూ కూడా అగ్నిహోత్రుడు కింద ఉత్తే పైకి లేస్తాడు, అందుకే అగ్నిహోత్రుడు అపాన జనితుడు అని పేరన్నమాట. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాల్లో అపానం అగ్నిస్థానం. యోగులు అపానము ద్వారా వచ్చే వాయువుతోటే, అపానము ద్వారా వచ్చే అగ్నితోటే యజ్ఞాలు చేస్తారు. అందుకే యోగి ఎప్పుడూ కూడా మనందరం పైనుంచి కిందకి వెడితే ఈయన కింద నుంచి పైకి వెడతాడే. దాన్నే సంస్కృతంలో ఇంకో మాట అన్నాం, ఊర్ధ్వమూలం అధశ్శాఖం అని. కొమ్మలు కింద కొండడం ఏమిటి, వేళ్ళు పైకి ఉండడం ఏమిటి, ఎక్కడైనా చెట్లు కలవ ఉంటాయా, దాని అంతరార్థం ఏమిటి, యోగి పైనుంచి కిందకు కాకుండా కింద నుంచి పైదాకా కుండలిని శక్తిని వ్యాపింపజేయువాడు అని అర్థం అన్నమాట. అందువల్ల ఆయన అపానం నుంచి ఒక అగ్నిని పుట్టించాట. ఆ అగ్ని మొదలమ్మట అంటే ఈ భుజముల వరకు కార్తవీర్యార్జునుడి చేతులు పూర్తిగా కాల్చి పూడిచ్చేసేసింది. ఇంతవరకు కనీసం చేతులు కొంచెం వంకర తిరిగైనా, కొద్దిగా ఓపిక లేకపోయినా అసలుంటూ చేతులున్నాయి, ఆ చేతులతో ఎంతో కొంత పని చేసుకోగలిగాడు. ఇప్పుడు ఆ చేతులు లేవు, ఇక్కడ దాకా భుజం దాకా పూర్తిగా చేతులు కాల్చేశాడు ఆయన. ఏది అపానం నుంచి ఒక అగ్నిని సృష్టించి. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ దాకా చేతులు కొంచెం కొంచెం కాలి పైకి వచ్చేస్తుంటే మంట ఎలా ఉంటుంది, అంత బాధని పళ్ళ దిగువన భరించి నువ్వు మొత్తం శరీరం దగ్ధం చేసినా నాకు సంతోషమే, నువ్వు నాకు వైకుంఠం ఇవ్వడానికే నాకు చేతులు కాలుస్తున్నావు, నా శిరస్సు కూడా కాల్చి వైకుంఠం ప్రాప్తిని నాకు ఈ నాకు వైకుంఠం ప్రసాదించు, నాకు ముక్తిని ప్రసాదించన్నట్ట. అప్పుడు ఆయన జాలిపడిపోయి చాలా సంతోషం, నాయన ఇంతకాలం నుంచి నేను ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకున్నావు, కానీ చేతులు మొదలంటా కాల్చాను, బాగా బాధ అనిపించలేదా, ఈ బాధను ఎలా తట్టుకున్నావంటే మా గురువుగారు ఎదురుకుండా ఉంటే నాకేం బాధ అన్నట్ట. గురువు ఎదురుకుండా ఉంటే అగ్ని మంచు అవుతుంది, సముద్రం పిల్లకాలం అవుతుంది, భయంకరమైన అరణ్యం హాయి గొలిపే మందిరం అవుతుంది, క్రూర మృగాలు పెంపుడు జంతువులు అవుతాయి, అది నీ కటాక్షం అనగానే సరే ఇంతకీ నీకేం కావాలి అన్నాడు. అంటే నీ అనుగ్రహంతో రాజ్యపాలన చెయ్యొచ్చని మా మంత్రి చెప్పాడు, అందుకని నీ అనుగ్రహం పొంది శక్తులు పొంది బలం పొంది రాజ్యపాలన చెయ్యాలనుకుంటున్నాను అన్నట్ట. ఇది మొండి చేతులైన, ఇప్పుడు ఇక్కడ దాకా చేతులు పోయేగా పూర్తిగా మొండి చేతులు అయిపోయాయి. ఆ మొండి చేతులతోటి ఏమన్నాడు, నీ అనుగ్రహం ఉంటే నాకు శారీరక బలం వస్తుంది, బాహుబలం వస్తుంది, రాజ్యపాలన చేయగలుగుతానడగానే పకపకానవి, నాకంత శక్తి ఉంటే ఈ శ్మశానంలో ఎందుకు గడుస్తాను, నేను అశక్తుండి పనికి మాలినవాణ్ణి. కాంతాసక్తుడ మద్యపానరతుడన్ కష్టప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్న మహీనాయకుండు అంతఃశుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా విస్ఫురన్మూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వర. నేనా స్త్రీలోలుండి. నువ్వు చూసావుగా నా పక్కన ఓ ఆడదున్నది. కేవలం స్త్రీతో తిరిగినా మనం తట్టుకోవచ్చు, కానీ తాగుబోతుని భరించలేమే. నేను మద్యాసక్తుండి తెగ తాగుతాను, కడవలకి కడవలు మద్యం తాగుతాను, కొండలకు కొండలు తాగేస్తాను. ఇక నా ప్రవర్తన చూసావు కదా, కష్టప్రచారుండ నీచమైన ప్రవర్తన. వేదములలో ఉన్న మర్యాదలు నాకు తెలుసా? వేదం ఇటువంటి ప్రవర్తనను అంగీకరిస్తుందా? నా ప్రవర్తన జుగుప్సాకరమైనది, శాస్త్రాలకు విరుద్ధంగా నడుచుకుంటాను, నా నడవడిక ఏమాత్రం మంచిది కాదు. కష్టప్రచారః అంటే విరుద్ధమైన నడవడిక కలిగిన వాడు. వేదములలో చెప్పిన సంప్రదాయాలకి వ్యతిరేకముగా వ్యసనములతో నడుచుకునేవాడికి కష్టప్రచారుడు అని పేరన్నమాట. నేను నీచ మార్గంలో నడుచుకునేవాడిని. అటువంటి నన్ను ఎంత ప్రీతితో పూజిస్తున్నావు. నన్ను పూజించేటటువంటి ఈ సమయంలో ఇంకో దేవుడిని ఎవడైనా పట్టుకుంటే ఆ దేవుడు నిన్ను అనుగ్రహించేవాడు, నీకు శక్తులు ఇచ్చేవాడు. ఎప్పుడైనా పట్టుకునేటప్పుడు బలమైన మర్రి ఓడనో లేక మద్ది చెట్టునో పట్టుకోవాలి. అలా కాకుండా మునగ చెట్టును పట్టుకున్నాం అనుకో, ఉపయోగం ఉంది. మునగ చెట్టు ఎక్కితే కొమ్మలు విరిగి కింద పడతాం. బలహీనమైన శాఖ పట్టుకోకూడదు, బలమైన కొమ్మ పట్టుకోవాలి. గొప్ప గురువుని సద్గురువుని పట్టుకోవాలి. వేద విరుద్ధ మార్గంలో నడుచుకునేటటువంటి గురువుల్ని పట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. నేను నీచాతి నీచుణ్ణి, నన్ను భజించటం వల్ల నీకు ఉపయోగం లేదు. ఏకంగా మహారాజ పదవిని పరిపాలించడానికి కావలసిన శక్తిని మనం అడుగుతున్నావు, నేనెక్కడ చేస్తాను అన్నట్టు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇంత శరీరం తగలబెట్టి ఇంకా పరీక్షిస్తావా, చితక్కొట్టి పరీక్షిస్తావా తండ్రి? ఇప్పుడు కూడా నా మీద నీకు జాలి కలగలేదా? దైవస్త్వము హి పురాణోయ స్వామాయా సముపాశ్రిత. నీ మాయతో ఇలా కనపడుతున్న నువ్వు సాక్షాత్తు ఆదిదేవుడివి, మహాదేవుడివి, హరివి, నారాయణుడివి, శ్రీ మహావిష్ణువి. నీ మాయతో మాకు ఇలా జుగుప్సాకరమైన వ్యక్తి కింద కనబడుతున్నావు. నువ్వు ఎంత పవిత్రుడివో నీ సేవ చేస్తున్నప్పుడే కనిపెట్టాను. అపానం నుంచి ఎవడైనా అగ్నిని సృష్టించగలడా? ఒక్క విష్ణువు తప్ప, యోగేశ్వరుడు తప్ప, సామాన్య మానవుడు ఇలా చేస్తాడా? నీ మహామాయ దేవాదిదేవులు కూడా గ్రహించలేరు. దేవతలు నిరంతరం నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వారికి నీ మాయ తెలియదు. నీ పక్కనున్న ఈ లక్ష్మీదేవికి తెలియదు. నీ పుత్రుడైన బ్రహ్మ కూడా నిన్ను గ్రహించలేడట. ఇక మేమేం గ్రహిస్తాం? నీవు సామాన్యుడివి కాదు మాకు తెలుసు ప్రభు. పైకేమో అశుభ్రతతో ఉంటావు, మనస్సు మాత్రం పవిత్రమైనది, అంతఃశుద్ధి కలిగిన వాడి. బాహ్యశుద్ధి కంటే అంతఃశుద్ధి గొప్పది. నీకెవరితో సాంగత్యం లేదు. నీ పక్కనున్న ఈ కాంతారత్నం సమస్త లోకాలకి సంపదలని ప్రసాదించే ఆదిలక్ష్మి. ఈ తల్లి అనుగ్రహంతో లోకంలో ఉన్నవాళ్ళు అన్నం తింటున్నారు. ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సకల లోకాలని అనుగ్రహించేటటువంటి మోక్షలక్ష్మిగా నిరంతరం చరించే పవిత్రమూర్తిని పక్కనున్నావిడ. ఈవిడ ఆదిలక్ష్మి, నీవు ఆది విష్ణువుడు. నువ్వు విద్యా విస్ఫురన్మూర్తివి, శ్రీ విద్య చేత నింపబడిన హృదయం కలిగిన వాడివి. నీ హృదయంలో శ్రీ విద్య ఉన్నది. ఆ శ్రీ విద్య వల్ల ఎప్పుడూ పవిత్రుడివి, నీకెవ్వరితో సాంగత్యం లేదు, అసంగుడివి. పైకి స్నేహం ఉన్నట్టుంటావు, నీకు స్త్రీలు లేదు, పురుషులు లేదు, నపుంసకులు లేదు, ఈ జీవులు ఎవరితో సంబంధం లేదు. మళ్ళీ అందరూ నీలో ఉంటారు. అన్ని వస్తువులు సేకరిస్తావు, కానీ ఏ వస్తువు నీ దగ్గర ఉండదు. అసలు నీలో లేనిది ఎక్కడుంది ఒకసారి ఆలోచించు. ఈ భూలోక, భువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల, సుతల తలాతల, రసాతల, పాతాళాది, భువన బ్రహ్మాండాలన్నీ నీ ఉదరంలో ఉన్నప్పుడు నీలో శ్మశానాలు లేవా? శవాలు లేవా? ఈ మధ్య భాండాలు లేవా? ఈ పాములు లేవా? కప్పలు లేవా? అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూపించినట్టయితే నీలో ఈ లోకాలు ఉంటాయి, ఈ లోకాల్లో ఉన్న ప్రజలు ఉంటారు, నీలోకి వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ లోపల కడతారు. నీలో ఉన్న లోకాలు బయట పెడుతూ ఉంటావు, ఒక్కొక్కప్పుడు వాటిని పోషిస్తావు, మళ్ళీ నీలో లయం చేసుకుంటావు. అంతటి విద్యా విస్ఫురన్మూర్తివి నువ్వు. శ్రీ విద్య చేత ప్రకాశించే దివ్యస్వరూపం నీది. అటువంటి నీవు త్రిజగత్ కళ్యాణి అయిన లక్ష్మీదేవితో యోగేశ్వరుడు అయి మాకు దర్శనమిస్తున్నావు. నాకు తెలుసు, మా గురువుగారు చెప్పారు, ఇంద్రాదుల యొక్క కథలు విన్నాను. ఈవిడ అనఘాదేవి, ఆదిలక్ష్మి, నీవు దత్తాత్రేయుడివి. ఇంకా నన్ను మాత్రం మోసగించక మళ్ళీ 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 నన్ను పరీక్షిస్తే నేను అజ్ఞానంలో నిన్ను విడిచి వెళ్ళిపోతే నశించిపోతాను. నా నాశనం నువ్వు కోరుకుంటావా? గురువులు ఎప్పుడూ పొరపాటును కూడా శిష్యుల యొక్క నాశనం కోరుకోరు. శిష్యుల యొక్క ఉన్నతి కోరుకుంటే వాళ్ళను గురువులు అంటారు. నీ వరయ్యక విష్ణుండవు నావుడుము నీ సంత శిల్లి నాతత్వము సద్భావంబున ఎరిగి కొలిచితి కావున వరమిత్తు నడుగు కామ్యయశోర్ధి అన్నాడు. నీవు ఆది విష్ణువి, నేను నిన్ను కొలుస్తాను అనగానే టక్కన ఎదురుగుండా ఉన్న శ్మశానం వైకుంఠం అయిపోయింది. ఆయన ఆది విష్ణువు అయ్యాడు. పక్కన లక్ష్మీదేవి చేరింది. వేలాది సూర్యుల కాంతితో, వేలాది చంద్రుల యొక్క చల్లదనంతో, అనేక పాదాలతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో, అనేక హస్తాలతో, చేతులకి కంకణాలతో, కాళ్ళకి గండపిండేరాలతో, నడుముకి వడ్డాణంతో, శ్రీవత్స లాంఛనంతో, వక్షస్థలం మీద లక్ష్మితో, మెడలో కౌస్తుభమణితో, అనేక ఆభరణాలతో ప్రహ్లాదాది దేవతలు తనను కొలుస్తూ ఉండగా కార్తవీర్య అర్జునుడికి ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఇంకా పులకించిపోయాడు ఆయన. పులకించిపోయి చేతులు లేవుగా దండం పెట్టడానికి ఇటు ఇటు చూసుకున్నాడు. చేతులు కాల్చాడు ఆయన. మరి ఎలాగా దండం పెట్టడం? వెంటనే రెండు చేతులు టక్కన ఒలిచేయట, అందమైన చేతులు. అప్పటిదాకా సొట్టగా ఉన్న చేతులు బదులుగా బలమైన చేతులు వచ్చాయి. ఏనుగు తొండాల్లో ఉన్నాయి చేతులు. మంచి అందమైన ముఖం వచ్చింది. శరీరం పొడుగయ్యింది. చేతులు మోకాళ్ళకు వేళ్లాడాయి. కంఠం ఉన్నతమయ్యింది. ఆ కంఠం దగ్గర మూడు ముడతలు వచ్చాయి. చక్కని రేఖలు వచ్చాయి. కిరీటం వచ్చింది. ఏమి అందం అండి! తెల్లని రూపం వచ్చింది, బలం వచ్చింది, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆనందం వచ్చింది, వస్త్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన నిజంగా ఒక చక్రవర్తి అయిపోయాడు. ఇదివరకటి రూపానికి ఇప్పటికేం సంబంధం లేదు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నమాట. ఏదో కొన్ని ముక్కు చెవులు పాత వస్తువులు తప్ప మిగతావన్నీ కూడా అద్భుతమైనటువంటి అవయవాలు వచ్చాయన్నమాట. భగవంతుడు అనుగ్రహిస్తే అటువంటి అవయవాలు వస్తాయి. ఆ అవయవాలతో ఆనందంతో పొంగిపోయాడు. చేతులు చూసుకున్నాడు. వెంటనే రెండు చేతులు జోడించాడు, నమస్కరించాడు. ఉపాహి అని కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అడుగుల మీద పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. ఆనందం ఎక్కువైపోతే ఏం చేయాలో తెలియదు కదా. అందుకని అడుగుల మీద పడులేచున్ మరిలేచున్ మరల లేచు అంటాడు ఆయన. అడుగుల మీద పడతాడు, లేస్తాడు, మళ్ళీ పడతాడు. కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేశాడు. ఏ మహానుభావుడి పాదాల నుంచి గంగ పుట్టిందో అటువంటి మహానుభావుడి పాదాలు గంగతో కాదు, కంటి నుంచి వచ్చే గంగతో కడిగాడు ఆయన. గంగ పుట్టిన పాదం అది, అటువంటి పాదం. ఒకప్పుడు బ్రహ్మ గడిగిన పాదం, ఇప్పుడు కన్నీళ్లతో కడిగే యోగం వచ్చింది. ఆనందం పెరిగినప్పుడు బాష్పాలు వస్తాయి. ఆనంద బాష్పాలతో ఆ పాదాలు కడిగేశాడు. కడిగి ఆ పాదాల నుంచి లేవడం. అప్పుడు ఆయన ప్రేమగా లేపి, నాయన నీ ఆనందం అంతకంతకీ పెరుగుతున్నది. ఈ ఆనందాన్ని కాస్త అదుపులో పెట్టుకుని ఏం కావాలో కోరుకో, వరం ఇస్తాను. నీవు కోరిన ఏ వరమైనా ఇస్తాను, నన్నైనా ఇచ్చేసుకుంటాను, కోరుకో అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఇక్కడ వస్తుంది పెద్ద గొడవ. కోరుకోమనగానే ఇక రెచ్చిపోతాం మనం. అప్పట్లో పాపం కార్తవీర్యార్జునుడు కూడా అలాగే కోడాడు. అని నన్ సమ్మతమంది అర్జునుడు వే హస్తంబులున్ భూమి పాలన సామర్థ్యము ఘోర సంగర జయోల్లాసంబు ఇష్టార్థముల్ తను పేర్కొన్న జనాళిగాంచుటయు సద్ధర్మైక తాత్పర్యమున్ ఘన సామ్రాజ్య మహావిభూతియును వేడ్కన్ వేడ ఆసంగమిన్. స్వామి కోరుకోమన్నావుగా, నీవు కోరుకోమంటే కోరుకోకుండా ఎలా ఉంటాను? కానీ నువ్వు ఇచ్చే వస్తువులు పుచ్చుకోవడానికి రెండు చేతులు సరిపోవు, కాబట్టి ముందుగా నాకు 1000 చేతులు ఇయ్యి అన్నట్ట. ఓ ఇచ్చేశాను అనగానే టపటపటపటప ఏదో అరటి పిలకలు లేచిపోతాయి. చూసారా, అరటి చెట్టు ఒకటి వేసామంటే పక్కన పిలకలు లేస్తాయి. అలాగా ఆయనకి 1000 చేతులు మొలిచాయి. వరుసగా ఇంత పూర్వం ఉన్నాయి, 2 చేతులు కంటే పక్కన ఇంకో 998 చేతులు వచ్చాయి. ఎంత బలమైన చేతులు! ఐరావతము యొక్క తొండం వంటి బలమైన చేతులు వచ్చాయి. ఈ 1000 చేతులతో అవసరమైతే నువ్వు భూమిని అలా ఎత్తగలుగుతావు, అంత బలం నీ చేతులకు ఇచ్చానన్నాడు ఆయన. అప్పుడు ఆయన చూసుకున్నాడు. 1000 చేతులు ఇచ్చేశారు మా స్వామివారు. కానండి, ఎప్పుడు 1000 చేతులుంటే పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు కూడా 1000 చేతులు ఉంటే ఇబ్బంది కదా. ఇప్పుడు ఉపన్యాసానికి వచ్చేటప్పుడు 1000 చేతులతో వచ్చాను అనుకోండి, వెనకాతలు ఈ సీట్ సరిపోద్దు, కష్టం అవుతుంది. అందుకని ఆయన ఏమన్నాడు, 1000 చేతులు ఇచ్చావు కానీ ఎప్పుడు ఉండకూడదు, కోరుకున్నప్పుడు 1000 చేతులు రావాలి, అనవసరమైనప్పుడు మాయమైపోయి రెండే ఉండాలి. వరం ఇవ్వ అన్నట్ట, తథాస్తు అనగానే మాయమైపోయాయి అవి. అంటే రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. ఓ 1000 చేతులారా రెండంటే టుక్ టుక్ టుక్కలు లేచిపోతాయి అన్నమాట, వద్దంటే మాయమవుతాయి. ఇలాంటి వరం ఉంటే ఎంత బాగుంటుంది కదా మనకి. లేకపోతే ఏమవుతుందంటే, ఏ సిటీ బస్సు ఎక్కితే బస్సు మనకు ఎక్కడ సరిపోతుంది, 1000 చేతులు ఉంటే రైలు కూడా సరిపోదు. అందుకని ఆయన చాలా తెలివిగా నిత్యం సుఖంగా ఉండడానికి అవసరమైనప్పుడు వచ్చి తక్కిన వేళల్లో మాయమైపోయేటట్టుగా 1000 చేతులు కోరాడు. సరిపోతుందా అంటే ఏం సరిపోతుందండి, ఈ భూమండలం అంతా నేను పరిపాలించాలి, అంత సామర్థ్యం కావాలి. భూమి పాలన అంటే ఏమిటి, బలం ఉండాలి, బుద్ధి ఉండాలి, సంపద ఉండాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలగాలి కదా. ఇటువంటి అనేకమైనటువంటి శక్తులుంటే కానీ భూమిని పరిపాలించలేము. నేను ఉండడానికి మహిష్మతీపురంలో ఉన్నా మొత్తం భూమండలం అంతా నా అపార శక్తితో పరిపాలించాలి, ధర్మబద్ధంగా పాలించాలి, సంపదలతో పాలించాలి, ఆ భూపాలన సామర్థ్యం ఏమంటే తథాస్తు ఇచ్చానన్నాడు. ఇంకేమన్నా కావాలా, ఇంకా అసలు నేను కోరుకున్న వాటిలో ఒకటి రెండేగా కోరింది, ఇంకా చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ గ్రేట్ లిస్ట్, ముందే తెచ్చుకొచ్చాను. ఘోర సంగర జయోల్లాసంభు, భయంకర యుద్ధం జరిగినప్పుడు ఇక నన్ను ఎదిరించేవాడు ఎవడు ఉండకూడదు, ఎక్కడ ఎవడితో యుద్ధం వచ్చినా వాడిని నేను జయించాలి, చితక్కొట్టేయాలి. యుద్ధరంగంలో నాకు సాటి వచ్చేటటువంటి వాడు భూమి మీద మరొకడు ఉండకూడదు అనగానే, నీతో యుద్ధం చేసి ఎవ్వడు జయం పొందలేడు ఒక్క నేను తప్ప, ఆ మాట తప్పితే వడ్డీ ప్రమాదం. నా విష్ణు అవతారం ఉన్నటువంటి వ్యక్తితో మాత్రం, విష్ణుదేవుని అవతారమూర్తితో మాత్రం యుద్ధం చేసావా, ఈ చేతులు నిన్ను రక్షించవు, అప్పుడు నీ చేతులు చొప్పనాతులవుతాయి. కాబట్టి నాయన, ఒక్క విష్ణువుతో తప్ప ఇంకెవరితో అయినా నీవు యుద్ధం చేసి జయం పొందగలుగుతావు. ఒక్క విష్ణువు అంటే శివుడని కూడా అర్థం, శివుడికి కేశవుడికి తేడా లేదు. పొరపాటును వెళ్ళి నువ్వు శివుడితో యుద్ధానికి వెళ్ళినా నీ చేతులన్నీ పొట్లకాయలు తిగినట్టు తెగిపోతాయి. పొట్లకాయలను నరకడం చాలా తేలికండోయి, పొట్లకాయలు చాకుతో ఎలా కొడితే టక్కన తెక్కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ కలియుగంలో ప్లాస్టిక్ పొట్లకాయలు అని వస్తున్నాయి, వాటిని తెగొట్టడం కష్టం కానీ తక్కిన అసలు సహజంగా పాదుకుంటే పొట్లకాయలు ఎలా తెగుతాయో అలా పోల్చారన్నమాట. కాబట్టి శివకేశవుల జోలికి వెళ్ళనంత వరకు నీకు యుద్ధంలో జయం వస్తుంది. శివకేశవులతో యుద్ధానికి తలపడ్డావా, ఈ చేతులు నిన్ను రక్షించవు. కాబట్టి ఎప్పుడు యుద్ధంలో నీకే జయం. ఇంకేం కావాలి, ఇష్టార్థముల్, నేను ఏం కోరితే అది నాకు రావాలి. నేను పాయసం అనగానే టక్కన పాయసం రావాలి. ఒక ఆయన అడిగాడు, ఎప్పుడు గురుగారు ముందు పాయసం ఎత్తుతారేమని. ఏం చేయను మరి, నేను అమ్మవారి భక్తుడిని, అమ్మవారికి నివేదనలో ఒక్కొక్క చక్రమునకు ఒక్కొక్కటి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని ఆహార పదార్థాన్ని వర్ణిస్తాను నేను. నేను మీరు ఒక్కసారి ఎప్పుడైనా చూడండి, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. అమ్మవారు మన శరీరంలో ఒక్కొక్క రూపంలో ఉంటుంది. డాకినీశ్వరి అనే పేరుతో ఉన్నప్పుడు మన చర్మమును రక్షిస్తుంది. చర్మం బాగుంటేనే కదండి మనం బాగుంటాం. మన చర్మం అసహ్యంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే గట్టిగా మంచినీళ్ళు తాగలేము, స్నానం చేయలేము, అవునా? చర్మం బాగా లేకపోతే మీరు గంగలో మునగలరా? చర్మం బాగా లేకపోతే 5 నిమిషాలు కూర్చోగలరా? చర్మం కనుక అనారోగ్యం అయ్యి మచ్చలతో ఉంటే ఒక క్షణం ఉండగలమా? ఈ చర్మమును రక్షించే తల్లేవిడ త్వక్కు స్థ అంటే చర్మమునందు ఉండునది, ఆవిడకి డాకినీశ్వరి అని పేరు. ఆవిడ అమృతం వంటి శక్తులతో ఉంటుంది, అమృతాది మహాశక్తి సేవిత. ఆవిడ పాయసాన్న ప్రియ, పాయసాన్నం అంటే ఇష్టం. కాబట్టి మా ఉపాసనలో, శ్రీచక్రోపాసనలో ఈవిడిని తలుచుకుని ముందు పాయసాన్న నివేదన పెట్టాలి. అలాగే ఒక్కొక్క చక్రంలో, ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క అవయవంలో, ఒక్కొక్క రూపంతో ఉంటుంది ఆవిడ. హరిద్రాన్నయిక రసిక హాకిని రూపధారిణి, చూసారా మీరు? అందుకని ఆహారాలు వర్ణించడం పిచ్చాళ్ళమై తెలివి తక్కువాళ్ళమై అంత చవటలమై ఏం వర్ణించడంలా. అంతేగాని గురుగారు పులిహేర గురించి చెబుతారు, పాయసం గురించి చెబుతారు, ఇది కూడా పురాణమేనా అనే మూర్ఖుడు ఒక్కొక్కడు ఎప్పుడైనా అనవచ్చుగాక తన అతి తెలివితేటలతోటి. దానికి మేమేం బాధపడము, ఎందుకంటే అది భగవత్ స్వరూపం, అది ఉపాసనలో ఒక మార్గం. లేకపోతే శంకరాచార్యుడు ఎందుకని మాట్లాడతాడు, లేకపోతే శ్రీనాథుడు తెలివి తక్కువాడా, లేకపోతే పోతన గారు చద్దన్నం తింటున్నప్పుడు మాగాయ ముక్కల దగ్గర నుంచి ఎందుకు వర్ణించాడు, అలాగే మహానుభావులైన ఋషులు యజ్ఞం చేసుకున్నప్పుడు ఆ పిండి వంటలు దేనికి వర్ణించారు, వాళ్ళేం తెలివి తక్కువాడా, అమాయకుల. పురాణంలో రాయబడిన ద్రాక్షాపానక నారికేళవులతో వ్యాసుడు ఎందుకు రాశాడు అంటే, వ్యాసుడు ఎంత అమాయకుడా, పోనీ ఆయన తింటాడా, మీరు ఏమైనా పెడితే నేను తింటానా, నేను ఎంత తింటానో నాకు భోజనం పెట్టేవాడికి తెలుస్తుంది. ఇది కేవలం ఆయా రూపములలో ఉన్న దేవతల యొక్క నైవేద్యం. ఏ దేవతను ఇష్టపడతామో ఆ దేవత యొక్క నైవేద్యం తప్పక మన నోటి వెంబడి వస్తుంది. మీ నోటి వెంబడి అది రాకుండా ఇంకేదో వస్తుందంటే మీరు దేవతలకి ఈ నైవేద్యం చేయటం లేదు, ఈ ఉపాసన లేదని అర్థం అనమాట. వాడు ఎప్పుడు పురాణంలో మాట వరసకు కూడా భగవన్ నివేదన గురించి చెప్పడం లేదనుకోండి, వాడు ఉపాసకుడు కాడు అని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను ఏం కావాలంటే అది రావాలి, నేను కోరుకున్న వస్తువు రావాలి. నేను కంకణం అంటే కంకణం రావాలి, పాయసం అంటే పాయసం రావాలి, పులిహోర అంటే పులిహోర రావాలి, విమానం అంటే విమానం రావాలి, భవనం అంటే భవనం రావాలి. ఈ విధముగా నేను కోరుకున్న అర్థములు రావాలి, ఇష్టార్థములు రావాలి. ఏం కోరితే ఇస్తావా అంటే ఇచ్చేశాను, నువ్వు తలుచుకో, తలచిన మాత్రం చేత వచ్చి పడిపోతాయి. వీర్యార్జున ప్రత్యక్షం కావాలి అనగానే అది నాకు తెలియాలి, నేను తక్షణం అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. నన్ను ఎవరు పిలిచినా, నన్నెవరు తలచినా వారి ముందు ఆ క్షణమే ప్రత్యక్షమయ్యే శక్తి నాకు ప్రసాదించు. తథాస్తు అన్నాడు ఆయన. ఎంత అదృష్టం ఉండదు. దత్తాత్రేయుణ్ణి ఇక్కడెక్కడో గుంటూరులో దత్తాత్రేయుడు ఈ కార్తవీర్యార్జునుడు పురాణం చెబుతున్నాడు అనుకుందాం. ఆ సమయంలో ఢిల్లీలో వాళ్ళు కాసేపు కార్తవీర్యార్జున రమ్మనగానే ఈయన టక్కున అక్కడికి వెళ్ళగలడట, ఇక్కడ ఉండగలడు అక్కడ ఉండగలడట. అది కూడా మళ్ళీ ఇప్పుడు పద్మాకర్ గారు రెండని పిలిస్తే నేను మాయమైపోతే నేను వచ్చేదాకా వెరమోహాలు వేసి కూర్చోవాలి మీరు. కాబట్టి అమ్మవాలి ఇక్కడిక్కడే కూర్చోవాలి, అక్కడ మళ్ళీ ఇంకో రూపంతో ప్రత్యక్షమై వాళ్ళ కోరిక తీర్చగలగాలి. పిలిచిన వెంటనే వాళ్ళ దగ్గర మరొక రూపంతో ప్రత్యక్షం అవ్వాలి. అదే ఏకోహమస్మి ఏకహ అంటే ఒక్కడిని, అనేకహ ఎక్కువ మందిగా, అహం నేను అస్మి అయి ఉన్నాను, నేను ఒక్కడనే ఎంతో మందిని అవుతున్నాను అని ఒక మంత్రం ఉండేది వేదాల్లో, ఏకోహమస్మి అని. ఇటువంటి మహామంత్రములు మహానుభావుడు పెంగళి నాగేంద్రరావు గారు సినిమాల్లో పెట్టాడు. అది సామాన్యులకు తెలియక ఏదో అనుకుంటున్నారు అమాయకత్వంతో. ఏకహ అనేకహ అహం అస్మి అన్నమాట అది. అంటే దాన్ని ఆయన ఎంత పురాణ జ్ఞానం ఉన్నవాడు అంటారు ఒకసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ చదివి రాశారు వాళ్ళు. ఏమి చదవకుండా ఇప్పుడు గుర్తుండి వస్తున్నారు కాబట్టి కొంతమంది అవి పాటల్లో ఉండలేదు, మన తాటలు తీసేటట్టుగా కనపడుతున్నాయి.